హరే కృష్ణ. ఈ రోజు నరసింహ చతుర్థి సందర్భంగా మనం చర్చించుకుంటున్న నిజమైన ప్రేమ కథ అనే సిరీస్ లో 3వ రోజు. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరపున ఇదే మా ఆహ్వానము. మరియు వారందరికీ నరసింహస్వామి యొక్క అపారమైన కరుణ కటాక్ష కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. సో నిన్న మనము హిరణ్యకశిపుడు గురించి చర్చించుకున్నాము. హిరణ్యకశిపుడు ఏమేమి చేశాడు, అతనికి ఎటువంటి సిద్ధులు పొందాడు అని చెప్పి. ముఖ్యంగా నిన్న క్లాస్లో మనం చూసినట్లయితే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నిన్నటి క్లాస్లో మనం క్లాస్ అంతా మర్చిపోయినా సరే అన్నిటికన్నా గుర్తుకుండాల్సిన విషయం ఏమిటి, అన్నిటికన్నా గుర్తుకుండాల్సిన విషయం ఏమిటంటే దాట్ హిరణ్యకశిపుడు హీ వాజ్ ఏబుల్ టు కాంక్వర్ ద హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని జయించాడు, కానీ తన ఇంద్రియాలు మనస్సును ఇంద్రియాన్ని జయించలేదు. కాబట్టి ఏమైంది, బికాస్ ఆఫ్ విచ్ హీ వాజ్ అట్టర్లీ అట్టర్లీ డిస్సాటిస్ఫైడ్ అన్నమాట. ప్రపంచం మొత్తం జయించే, సో అందుకనే ముఖ్యంగా మనం జయించడం అంటూ మొదలు పెట్టాలంటే ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మన యొక్క మనస్సు ఇంద్రియాలని అక్కడి నుంచి మొదలు పెట్టాలన్నమాట. సో హిరణ్యకశిపుడు ఆ మనస్సు ఇంద్రియాలని వదిలేసి మిగతా ప్రపంచం మొత్తాన్ని జయించడం అనే కథల తన శక్తి మొత్తాన్ని దానికి ఉపయోగిస్తాడు, రైట్, అండ్ విజయం సాధిస్తాడు. మన భౌతిక ప్రపంచం చూసినట్లయితే మనం కూడా మన మన ప్రయత్నాలు చేస్తాము, అందులో విజయం కూడా సాధించకపోవచ్చు. కానీ మనం మనస్సు ఇంద్రియాలను మనము కైవశం చేసుకోము కాబట్టి మన మనసులో కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాము, మన జీవితంలో అసంతృప్తికి కారణం ఏమనుకుంటాము, బికాస్ నేను ఇంకా ఇది కాంక్వర్ చేయలేదు, అది చేయలేదు, అందుకనే నా జీవితంలో డిస్సాటిస్ఫైడ్ అనుకుంటాం అనమాట. బట్ యు సీ హిరణ్యకశిపుడు కాంక్వర్డ్ ఎవ్రీథింగ్, అయినా సరే అన్ని 14 లోకాలు జయించాడు, అందరినీ కంట్రోల్ చేసుకున్నాడు, జయించాడు. హీ వాజ్ కంట్రోలర్, కంట్రోల్ చేశాడు. రెండోది, సెకండ్ హీ వాజ్ ఎంజాయర్ ఆల్సో. ఎంజాయర్ అంటే తనకి అంత తన 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 ఇంద్రియాలకు అంత శక్తి ఉందన్నమాట, ఏం కావాల్సింది ఎంజాయ్ చేసే శక్తి ఉంది. సో అవన్నీ ఉన్నా సరే మనసు ఇంద్రియాల నిగ్రహం లేకపోవడం వల్ల డిస్సాటిస్ఫైడ్. సో మనం కూడా మన డిస్సాటిస్ఫాక్షన్ కారణము నాకు ఇది దొరకలేదు, అది దొరకలేదు, నాకు ఇలాంటి ఉద్యోగం వచ్చుంటే బాగుండేది, అలాంటి చదువు ఉంటే బాగుండేది, ఇలాంటి పొజిషన్ ఉంటే బాగుండేది, ఇలాంటి వైఫ్ ఉంటే బాగుండేది, ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండేది, ఇలాంటి కారు ఉంటే బాగుండేది, అది లేకపోవడం వల్ల నాలో అసంతృప్తి ఉంది అనుకుంటాం. కానీ అసంతృప్తికి కారణం ఏమిటి, మన మనసు ఇంద్రియాల నిగ్రహం లేకపోవడము, మరియు రెండవది మనకు ఉన్నదాన్ని భగవంతుని సేవలో వినియోగించకపోవడము. అలా చెయ్యనప్పుడు డిస్సాటిస్ఫాక్షన్. మనకి హిరణ్యకశిపుడే ఎగ్జాంపుల్. ఆ విధంగా చూసుకుంటే హిరణ్యకశిపుడు కూడా ఒక మహాజన అనమాట. ఈజ్ ఏ మహాజన. ఎవరికి, మెటీరియలిస్టిక్ పీపుల్ కి. మనకు కూడా 12 మంది మహాజనులు ఉన్నారు కదా. అదే విధంగా భౌతికవాదులకు కూడా హిరణ్యకశిపుడు, రావణుడు వీళ్ళందరూ మహాజనులు అనమాట భౌతికవాదులకి. సో అందుకే చెప్పబడింది అక్కడ శ్లోకంలో ఏమని చెప్పబడింది, సయత్తం నిర్జిత కాకు ఏకరాత్ విషయాన్ ప్రియ యథోపజోషం గుంజాను నా తృప్యంతి అజితేంద్రియ అని చెప్పబడింది. సయత్తం సయత్తం నిర్జిత కాకు అంటే మొత్తం అన్ని దిక్కులని జయించాడు, రైట్. ఏకరాత్ విషయాన్ ప్రియ, ఒకడే సామ్రాట్, విషయాన్ ప్రియ, ఇంద్రియ భోగం కూడా మంచిగా చేసుకుంటాడు, ఆహా ఓహో అని చెప్పి. అంటే హీస్ లైక్ ఎ హీరో ఫర్ ఎ మెటలిస్టిక్ పీపుల్, రైట్. యథోపజోషాన్ గుంజాను అంటే ఏమి కావలిస్తే, ఏది కావలిస్తే, ఎప్పుడు కావలిస్తే అప్పుడు అన్ని తనకి డిస్పోజల్లో ఉంటాయి, అయినా సరే సంతృప్తి లేదు అని చెప్పి, రైట్. సో కంట్రోల్ చేసే కంట్రోల్ చేయడము, ఎంజాయ్ చేయడము బయటికి కనిపిస్తాయి, కానీ అవి నిజంగా ఆత్మ సంతృప్తిని ఇవ్వవు. సో ఇక్కడ ఆచార్యులు ఏమని చెప్తారంటే చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్తారు, నిన్న సమయం లేక చెప్పుకోలేకపోయాను. యు సీ హిస్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ థౌజండ్స్ ఆఫ్ డిజైర్స్. హిరణ్యకశిపుడు యొక్క మనస్సు కొన్ని వేల కోరికలతో నిండిపోయి ఉన్నది. సో ఈ వేల కోరికలు ఉన్నాయి, ఆ వేల కోరికల్ని కూడా తీర్చుకున్నాడు. కానీ ఆ వేల కోరికలు తీరినా సరే అతనికి సంతృప్తి దొరకలేదు. కానీ దట్ ఇస్ మెటీరియల్ లైఫ్, భౌతిక ప్రపంచ జీవితం. భౌతిక జీవితం ఏంటి, కొత్త కొత్త కోరికలు పెడుతూ ఉంటుంది, అన్ని కోరికలు తీర్చినా సరే సంతృప్తి దొరకదు. కానీ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటి, భక్తి జీవనం అంటే ఏంటంటే, సో మెటీరియలిస్టిక్ లైఫ్ ఇస్, మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే ఫుల్ఫిల్లింగ్ థౌజండ్స్ ఆఫ్ మెటీరియల్ డిజైర్స్, కొన్ని వేల భౌతిక కోరికలు తీర్చుకోవడము. కానీ భక్తి జీవనం అంటే ఏంటి, ఒకే ఒక కోరికను జయించడము. ఇఫ్ మెటీరియల్ లైఫ్ ఈజ్ లైక్ ఫుల్ఫిల్లింగ్ థౌజండ్ డిజైర్స్, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ లైక్ కాంక్వరింగ్ వన్ డిజైర్, ఒక్క కోరికని జయించడము. ఏంటా కోరిక, ఐఎమ్ నాట్ ద ఎంజాయర్, కృష్ణ ఇస్ ద ఎంజాయర్. ఐఎమ్ నాట్ ద మాస్టర్, కృష్ణ ఇస్ ద మాస్టర్. ఐఎమ్ నాట్ భోక్త, ఐఎమ్ సేవ, ఐఎమ్ సేవి. సో ఈ ఒక్క కోరిక, ఏంటా కోరిక, నేను స్వామిని కాదు, కృష్ణుడు స్వామి, నేను దాసుని. ఆ భోగ వృత్తి, ఆ ఒక్క దాన్ని, ఆ ఒక్క కోరికని, ఐఎమ్ నాట్ ద మాస్టర్, ఆ ఒక్క కోరికని నువ్వు జయించావంటే నీకు ఈ వేల కోరికలు కాదు కదా, లక్ష కోరికలు తీర్చినా సరే రానటువంటి సంతృప్తి ఈ ఒక్క కోరికను జయించడం ద్వారా నీకు వస్తుంది. సో భక్తి జీవితం అంటే ఏమిటి, టు కాంక్వర్ ద డిజైర్, ఆ యొక్క ఒక్క ఇంద్రి ఒక్క కోరిక మీద విజయం, విజయం సాధించడం. ఏం కోరిక, ఐఎమ్ ద ఎంజాయర్, నేను ఎంజాయర్ అంటే ఏంటి, కంట్రోలర్ అంటే నేను నియంత్రిస్తుండే వాడిని, ఎంజాయర్ అంటే నేను భోగి, నేను భోగి అని చెప్పి అది ఒక్కదాన్ని మనం నియంత్రించుకుంటే నువ్వు నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందగలవు. రైట్, లైక్ దాట్. సో అది మనము, ఆ నేను భోగి, నేను ఎంజాయర్ని, అంత నా ఆనందం కొరకు మాత్రమే అనే ఆ స్థాయిని మనం దాటకపోతే నువ్వు భక్తి జీవితంలో ఉన్నా సరే భక్తి జీవితంలో ఉన్న నిజమైన మాధుర్యాన్ని, నిజమైన ఆనందాన్ని నువ్వు ఆస్వాదించలేవు. అది నేను మనం చర్చించుకున్నాము. ఎందుకు ఆస్వాదించలేము అంటే, ఆత్మ కృష్ణుడితో సంబంధం ఉన్నప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతుంది. కానీ మనము చెప్పుకున్న భుక్త భోగ పరిత్యాగ దృష్ట దోషాచ నిత్యష అని చెప్పి, ముక్త భోగ పరిత్యాగ అంటే ఈ యొక్క నేను భోగి అనే కోరికని మనం విడిచిపెట్టినప్పుడు, ఈ యొక్క ఆలోచన తప్పు అని మనకి కన్ఫర్మ్ అయినప్పుడు, ఎప్పుడైతే నా ఈశ్వరస్య అశుభం దత్తే, నేను ఈశ్వరుణ్ణి అనుకోవడం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆత్మ స్వే మహిమ్ని స్థితస్య చ, ఆత్మ తన నిజమైన గ్లోరీ, ద రియల్ గ్లోరీ ఆఫ్ ద సోల్, ఆత్మ యొక్క నిజమైన గ్లోరీ ఏంటి, దాట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, సచ్చిదానంద విగ్రహం. కాబట్టి ఆత్మ యొక్క సంపూర్ణ శక్తి నీకు ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే నువ్వు ఈ స్థాయిని దాటిన తర్వాత. అందుకనే స్పిరిచువల్ లీడర్స్ శ్రీల ప్రభుపాదుల వారు ఎలాగ ప్రపంచం మొత్తానికి కాంక్వర్ చేయగలిగారు, హిరణ్యకశిపుడు అంత తపస్సు చేసి కాంక్వర్ చేశాడు ప్రపంచాన్ని. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు 70 ఏళ్ళ ఎల్డర్లీ మ్యాన్, 70 ఏళ్ళ ముసలాయన ఆయన, సింపుల్ మ్యాన్, చేతిలో రూపాయి లేదు, కానీ ఆయన కూడా ప్రపంచ మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగారు. ఎలా చేయగలిగారు, ఆత్మబలం, ఆత్మశక్తి. ఆ శక్తి ఎలా వచ్చింది, ఎందుకంటే ఈ స్థాయిని దాటేశారు కాబట్టి. కృష్ణ ఇస్ ద ఎంజాయర్, నేను కాదు. ఆ స్థాయిని మనం చేరుకున్నట్లయితే, వాస్తవ రూపంలో ఆ స్థాయిని మనం చేరుకున్నట్లయితే, అప్పుడు ఆత్మ యొక్క నిజమైన శక్తి బయటకు వస్తుంది. అందుకనే వైష్ణవులను ఏమంటారంటే గోస్వామీస్ అంటారనమాట, గోపాలకృష్ణ గోస్వామి, లోకనాథ్ గోస్వామి అని చెప్పి, అవునా కాదా, తమాలకృష్ణ గోస్వామి మహారాజ్ అంటారనమాట, జయప్రతాక మహారాజ్, రాధనాథ్ మహారాజ్, భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్. సో ఇలా మహారాజులను ఎందుకంటారు చెప్పండి, మహారాజు అంటే రాజు. సన్యాసుల దగ్గర డబ్బులు ఉంటాయా, సన్యాసుల దగ్గర రూపాయి డబ్బులు ఉండవు. ఎవడు దొంగడు వచ్చి చాకు చూపించుకొని నేను పొడిసేస్తానని చెప్పినా సరే, నువ్వు పొడిసేసినా సరే నా దగ్గర రూపాయి డబ్బులు లేదు. అంటే చెప్పండి, దే ఆర్ పాపర్స్, బెగ్గర్స్, చేతిలో రూపాయి డబ్బులు లేవు, అలాంటి మహారాజు అంటారా. ఏ ఊరికి మహారాజు నాయనా, నువ్వు ఏ ఊరికి మహారాజు, ఏ దేశానికి మహారాజు, చేతిలో రూపాయి డబ్బులు ఉండవు మన దగ్గర. అయినా సరే అయినా సరే మహారాజాని ఎందుకు అంటారు, వైష్ణవ అంటే సన్యాసుల్ని ఎందుకు అంటారంటే అతను రాజుయే, గోస్వామి. గోస్వామి అంటే స్వామి. ఎందుకు అంటారంటే అతను దండయాత్ర చేశారు, విజయం సాధించారు. దేని మీద విజయం సాధించారు? తమ ఇంద్రియాల మీద, తమ యొక్క మనస్సు మీద. సో నిజమైన రాజు సామ్రాట్ చక్రవర్తి ఎవడంటే తన ఇంద్రియాల మీద, తన మనస్సు మీద విజయం సాధించిన వాడు నిజమైన స్వామి, నిజమైన రాజు, మహారాజు అనమాట. మహారాజు అనే పదం ఏంటంటే ఎవరైతే ఆ స్థాయిని చేరుకున్నారో, ఇంద్రియాలను వశం చేసుకున్నారో, మనస్సును వశం చేసుకున్నారో, వాళ్ళు నిజమైన మహారాజులు. మహారాజు అంటే వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళ వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచం ఇంకెవరు లేరనమాట వాళ్ళ పైన. డోంట్ హ్యావ్ ఎనీ నీడ్స్, యూఆర్ నాట్ సపోజ్ టు బౌ డౌన్ టు ఎనీ వన్, రైట్? సో అందుకనే వైష్ణవుల్ని మహారాజు అంటారు, గోస్వామిస్ అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిని దాటేశారు కాబట్టి, రైట్? సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, మనం ఇక్కడ చూసినట్లయితే హిరణ్యకశిపుడు దేవతలందరినీ హింసిస్తాడు. సో దేవతలు 33 కోట్ల దేవతలు అందరు కలిసినా సరే హిరణ్యకశిపుని ఏమీ చేయలేకపోతారు. చివరికి వాళ్ళకి ఇంకా తట్టుకోలేకపోతారు అనమాట. సో దేవతల యొక్క మంచితనం ఏంటంటే దేవతలకు కూడా భౌతిక కోరికలు ఉండొచ్చు, కానీ వాళ్ళకి కనీసం ఇంతమంది తెలుసు, ఓకే మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే శుద్ధ భక్తులు కాకపోతే, శుద్ధ భక్తులు అంటే దే డోంట్ ఈవెన్ వాంట్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడికి సంబంధం లేని విషయాన్ని వాళ్ళు వాటి వైపు కన్నెత్తు కూడా చూడరు. సో దేవతలు అనేవాళ్ళు ఏంటంటే, ఓ కృష్ణుడు నా స్వామి, సో 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 కృష్ణుడి కోసం పనిచేస్తాము, కృష్ణుడికి ఆనందం ఇస్తాము, దాంతోపాటు మాకు కూడా కొంచెం ఆనందం, సో కొంచెం నీకు కొంచెం నాకు అన్నట్టుగా అనమాట. సో దేవతలు మిశ్రమ భక్తులు కాబట్టి మన జీవితంలో కూడా శ్రీల ప్రభుపాద చెప్తారు, ఒక సందర్భంలో చెప్తారు, ఇస్కాన్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది ఏమవుతారు, దేవతలు అవుతారు అని చెప్తారు అనమాట. భగవంతుని ధామానికి చేరుకోరు అంటారు అనమాట. ఎందుకు? భగవంతుని ధామానికి చేరుకోవాలంటే సంపూర్ణంగా హృదయంలో ఎటువంటి భౌతిక కోరికలు మిగలకూడదు, నో డిజైర్. ఈవెన్ డిజైర్ టు ఈట్ వన్ గులాబ్ జామున్, ఒక గులాబ్ జామున్ తినాలి అని కోరిక మిగిలిపోయినా సరే మళ్ళీ భౌతిక ప్రపంచానికి వస్తామని చెప్పి చెప్తారు అనమాట. సో భగవంతుని ధామానికి వెళ్ళాలంటే కష్టం అది, బట్ ఎలా ఉంటారు, కృష్ణుడికి ఆనందము కొంచెం నాకు కూడా అనుకుంటాం, అది దేవతల యొక్క స్వభావము. కానీ వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మమ్మల్ని పెంచింది పోషించేది కాపాడేది అంతా భగవంతుడు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి భగవంతుని యొక్క కోరికకి విరుద్ధంగా వాళ్ళు ఎప్పుడు ఏమి చెయ్యరు. కాబట్టి వాళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే భగవంతుని దగ్గరికే వెళ్తారు. సో ఇక్కడ దేవతలు ఏం చూసినట్లయితే దేర్ ఆల్ గోన్ టు విష్ణు, భగవంతుని దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటారు, స్వామి మమ్మల్ని చూస్తున్నారా చూడట్లేదా అని చెప్పి. సో ఇక్కడ ఎంత దారుణాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి అంటే చెప్పుకున్నాం కదా. హిరణ్యకశిపుడు ఏం చేస్తారు, వెంటనే స్వర్గం మీద దండెత్తుతారు, నందన్ కానన్ ఫారెస్ట్. నందన్ కారెస్ట్ ఫారెస్ట్ అంటే దేవతలందరూ సంచరించే ఒక గార్డెన్, నందన్ కానన్ ఫారెస్ట్ ని గార్డెన్ ని అతను చేజిక్కించుకుంటాడు. అలక భగవంతుని యొక్క స్వర్గము, స్వర్గాన్ని కూడా చేజిక్కించుకుంటాడు, ఆ యొక్క థ్రోన్ మీద కూర్చుని పోతారనమాట. దేవతలకి ఉద్యోగాలు లేవు, ప్లేసులు లేవు, తిండి లేదు, యజ్ఞాలు ఆగిపోయాయి, ఉండడానికి ప్లేస్ లేదు, స్వర్గానికి కైవసం చేసుకున్నారు. వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయాయి. ఎందుకు? ఎందుకంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఎమర్జెన్సీ రూల్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ విత్ ప్రెసిడెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ తన చేతిలో తీసుకుంటాడు హిరణ్యకశిపుడు. పాపం వీళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. సో వాళ్ళు చెప్తారు, మై డియర్ లార్డ్ మీరు చూస్తున్నారా, దయచేసి మమ్మల్ని కాపాడండి, రాక్షసుడి నుంచి కాపాడండి, హిరణ్యకశిపుడు నుంచి కాపాడండి, ఎందుకంటే మేము ఉండేది మీ యొక్క పని చేయడానికే, ఇప్పుడు మీ పనికి ఆటంకం కలుగుతుంది, మీ యొక్క యువర్ పర్పస్ దానికి ఆటంకం కలుగుతుంది, దయచేసి కాపాడండి, మాకు శక్తిని ఇవ్వండి అని చెప్తారు. దానికి భగవంతుడు అంటే ఈ స్పీక్స్ శ్వేత దీపం నుంచి భగవంతుడు మాట్లాడతారు. ఏమంటారంటే, ఐ నో ఎవ్రీథింగ్, భగవంతుడికి అన్ని తెలుసు, కానీ కొన్ని కొన్ని సార్లు మన కోరికలు వినట్టు అనిపిస్తుంది, అంటే వినట్లేదని కాదు వింటున్నారు, కానీ నాకు సమాధానం ఏంటంటే ఇప్పుడే కాదు కాసేపు అయిన తర్వాత అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తారు, ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసు, కానీ మీరు ఓపిక పట్టండి అని చెప్తారు అన్నమాట. మీరు ఓపిక పట్టండి, సరైన సమయం వచ్చినప్పుడు అంతా అవుతుంది అని చెప్పి భగవంతుడు చెప్తారు. సరైన సమయం వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటి, నేను మొన్న చెప్పుకున్నాను, నిన్న చెప్పుకున్నాను, ఏమని చెప్పాము, కాలం అనేది కొన్నిసార్లు సత్వగుణాన్ని ప్రమోట్ చేస్తుంది, కొన్నిసార్లు రజోగుణాన్ని సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు తమోగుణాన్ని సపోర్ట్ చేస్తుంది. సో కాలం ప్రస్తుతానికి మీది కాదు, కాలం ప్రస్తుతానికి ఎవరిది, హిరణ్యకశిపుడిది, రజోగుణాన్ని సపోర్ట్ చేస్తుంది, రైట్? హిరణ్యకశిపుడు సంపూర్ణ రజోతమో గుణం అన్నమాట. సో 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 భగవంతుడు చెప్తారు, ఏమని చెప్తారంటే, ఇప్పుడు అతను రజోగుణం ప్రభావితమవుతుంది కాబట్టి రజోగుణంలో అతను చాలా తప్పులు చేస్తాడు. ఏ తప్పులు చేస్తాడు, అతడు బ్రాహ్మణుల్ని హింసిస్తారు, గోవుల్ని హింసిస్తారు, స్త్రీలను హింసిస్తారు, దేవతలను హింసిస్తారు, వర్ణాశ్రమ ధర్మాన్ని ఇబ్బంది పడతారు, మరియు స్వయంగా నా పట్ల కూడా ఈడ్చి తింటారు. ఎప్పుడైతే ఇలా అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా తన యొక్క తన పాపాన్ని తనే, తన మృత్యువుని తనే కొని తెచ్చుకుంటాడు అని చెప్పి చెప్తారనమాట. తన మృత్యువుని తనే కొని తెచ్చుకుంటాడు అని చెప్పి. అప్పుడు దేవతలు అంటారు, స్వామి ఇవన్నీ ఆల్రెడీ అవుతున్నాయి, ఇంకెంత అవ్వాలి, మీరేమంటున్నారు, ఇవన్నీ అయినప్పుడు ఆటోమేటిక్గా తన మృత్యుని తనే కొని తెచ్చుకుంటాడు అని చెప్తున్నారు మీరు, కానీ ఇవన్నీ అవట్లేదా, ఆల్రెడీ అయిపోయాయి, ఆల్రెడీ వర్ణాశ్రమ ధర్మం నాశనం అయిపోయింది, బ్రాహ్మణులు, ఆవులు, స్త్రీలు, దేవతలు అందరూ సమూలంగా దుఃఖంలో ఉన్నారు, ఇంకెంత అంటారనమాట. దానికి భగవంతుడు చెప్తారు ఇంకోటి మిగిలింది, ఏంటది, తన సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, అతను మహాభాగవత వైష్ణవుడు, అతడిని హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ఇబ్బంది పెడతాడో, శుద్ధ భక్తుడు వైష్ణవాసుని అఫెండ్ చేస్తాడు, అపరాధం చేస్తాడు శుద్ధ భక్తుడిని, అప్పుడు అప్పుడు ఏమవుతుంది, అతనికి యాక్చువల్గా ఎన్నో వరాలు ఉన్నాయి, బ్రహ్మదేవుడి వరాలు, ఆ వరాలు చూసుకుని అతను గర్వపడుతున్నాడు. కానీ ఎంత పుణ్య, ఎంత ఎన్ని వరాలు ఉన్నవాడైనా సరే, ఎంత సుకృతులైనా సరే, ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడికి అపరాధం చేస్తారో అప్పుడేమవుతుంది, అతడు అన్ని అవేవి అతని కాపాడలేవు. సో ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్, సో ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ కెనాట్ సేవ్ యూ, మీకున్న అన్ని ఎన్ని వరాలు ఉన్నా సరే నీ వరాలు ఒక అపరాధుల్ని కాపాడలేవు అని చెప్పి భగవంతుడు చెప్తారు. కాబట్టి స్వయంగా నేనే వచ్చి అతన్ని అంతమొందిస్తానని చెప్పి మహావిష్ణువు చెప్తారనమాట దేవతలకి. అదే దేవతలు సార్ స్పెసిఫైడ్, దేవతలు చాలా సంతోషిస్తారనమాట. చూడండి ఇక్కడ భగవంతుడు ఎంత స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు, ఏమని చెప్పారు, ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడి యొక్క శుద్ధ భక్తుని అపరాధం, శుద్ధ భక్తుడికి హింస పడతారో, శుద్ధ భక్తుడి పట్ల అపరాధం చేస్తారో, అటువంటి వ్యక్తికి ఎన్ని వరాలు ఉన్నా సరే, అంటే ఎంత గొప్ప జన్మ అయినా సరే, ఎంత గొప్ప ఐశ్వర్యము ఇది అది, ఎన్ని వరాలు ఉన్నా సరే, భౌతిక వరాలు కావచ్చు, ఆధ్యాత్మిక వరాలు కూడా కావచ్చు, ఎన్ని ఉన్నా సరే శుద్ధ భక్తుల పట్ల అపరాధాలు చేస్తే ఏమవుతుంది, అవేవి అతన్ని వినాశనం నుంచి కాపాడలేవు అని చెప్పి చెప్తారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అఫెన్సెస్, అందుకని అఫెన్సెస్ నుంచి మనము చాలా దూరంగా ఉండాలి అనమాట. నేను మొన్న ఒకసారి చెప్పా లాదిని మాతాజీ గురించి, ఆవిడ వెస్ట్ ఆఫ్రికాలో అప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ దుండగులు, అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వలన అక్కడ దుండగులు అందరి ప్రజల్ని చంపేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు, అంటే ఒక్కొక్క ఏరియా కవర్ చేసుకుంటూ వస్తారు, వాళ్ళ మందిరానికి కూడా ఈ రేపు మాపో వచ్చేస్తారు, రేపు మాపో వచ్చి ఆ మందిరం మీద కూడా అటాక్ అవ్వబోతుంది అని చెప్పి, కాబట్టి ఎస్పెషల్గా ఫారినర్స్ మీద, ఆవిడ అమెరికన్ కాబట్టి ఆవిడకి ఆవిడ నేను ఆవిడ చెప్తారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇక్కడ నుంచి, అయినా సరే ఆవిడ వెళ్ళకుండా ఒక మందిరంలో ఉంటుంది, మా లెటర్ రాస్తుంది పరమపూజ రాధానాథ్ మహారాజ్కి, ఏమని రాస్తుందంటే ఇలాగ ఈ దుండగులు వస్తున్నారు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని అటాక్ చేయొచ్చు, చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, కాబట్టి దేర్ ఇస్ అ సీరియస్ డేంజర్ మందిరంలో భక్తులందరి మీద, చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది, కానీ నాకు సంబంధించిన వరకు దేర్ ఇస్ అ థ్రెట్ అండ్ దేర్ ఇస్ అ డేంజర్, బట్ ఐ సీ ద రియల్ డేంజర్, మాకు నిజమైన మా డేంజర్ ఏంటి, ఈ యొక్క బయట నుంచి వచ్చే దుండగులు కాదు, నిజమైన డేంజర్ ఏంటంటే వైష్ణవ అఫెన్సెస్, నేను చూస్తున్నా ఇక్కడ భక్తులు వాళ్ళకి వైష్ణవుడి యొక్క గొప్పదనం తెలియట్లేదు, ఒకరి పట్ల ఒకరు అపరాధం చేసుకుంటున్నారు, కాబట్టి ఫర్ మీ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద డేంజర్ ఆఫ్ దిస్ అఫెన్సెస్, ఈ వైష్ణవ ఆ యొక్క ప్రాణం మీదకి వస్తుంది, వస్తున్న రేప మాప వస్తున్న దుండగులు మమ్మల్ని చంపడానికి, కానీ ఆ యొక్క భయం కన్నా ఆ యొక్క డేంజర్ కన్నా నా దృష్టిలో ఇది పెద్ద డేంజర్. ఎందుకంటే ఆ డేంజర్ కేవలం మా శరీరాలను మాత్రమే దూరం చేస్తుంది, కానీ ఈ డేంజర్ అనేది మమ్మల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది అలా చెప్పి ఆవిడ లెటర్ రాస్తారు. సో యూ కెన్ అండర్స్టాండ్ యూనో వైష్ణవ్ అఫెన్సెస్ సో సీరియస్. మాకు అనిపిస్తుంది ఓ ప్రభుజీ మనం వైష్ణవుల పట్ల పెద్ద పెద్ద వైష్ణవుల పట్ల ఎందుకు అపరాధాలు చేస్తాము అని చెప్పి. నో, అపరాధం అనేది ఎలా తయారవుతుంది తెలుసా? అపరాధం అనేది ఇంతటితో స్టార్ట్ అవుతుంది. దిస్ మచ్ సి ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అపరాధ ఇస్ అశ్రద్ధ. అశ్రద్ధ అంటే భక్తుల పట్ల వైష్ణవుల యొక్క గొప్పతనం తెలుసుకోపోవడం, అది మొదటి స్థాయి. అశ్రద్ధ నుంచి ఏమొస్తుంది అను అనాదర. అశ్రద్ధ అంటే వైష్ణవుల గొప్పతనం తెలుసుకోవడం, అనాదర అంటే గౌరవం ఇవ్వకపోవడం. అశ్రద్ధ నుంచి అనాదర వస్తుంది, అనాదర నుంచి ఉపేక్ష వస్తుంది అనమాట. ఉపేక్ష అంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడము, ఉపేక్ష నుంచి నింద వస్తుంది. నింద అంటే స్వయంగా నిందించడం, క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం అనమాట. సో విమర్శ అనేది ఫస్ట్ స్టెప్ కాదు, ఫస్ట్ స్టెప్ అంటే అశ్రద్ధ. అశ్రద్ధ అంటే నిర్లక్ష్య ధోరణి అనమాట. అంటే వైష్ణవుల గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడము, వైష్ణవుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడము. బయట వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాము, భక్తులతో కూడా అలాగే వ్యవహరిస్తాం చాలా సార్లు. అందుకే వైష్ణవ సమాజంలో భక్తులు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోకూడదు. మనందరికీ మన గురు మహారాజు దీక్షలు ఇచ్చారు, దీక్ష పేర్లు ఉన్నాయి. కానీ చాలా సార్లు చూస్తాం భక్తులు దీక్ష పేర్లతో, దీక్ష పేరుతో మనం పిలిచినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఇతను నా ఫ్రెండ్ కాదు, సో అండ్ సో దాస్ అంటే ఇతను సో అండ్ సో. ఒకసారి మనం ఒక వ్యక్తిని దీక్ష పేరుతో పిలిస్తే మనకు ఆ వ్యక్తితో పాటు అతని గురువు కూడా మనకు గుర్తుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ కాల్ సో అండ్ సో దాస్ అంటే ఆ వ్యక్తితో పాటు అతనికి కూడా కనెక్షన్ కనిపిస్తుంది మనకి. న్యాచురల్ గా మనం జాగ్రత్తగా ఉంటాం మనము, కానీ ఆ దీక్షగా ముందు పేరుతో పిలుచుకోవడం వలన ఆ భౌతికమైన కనెక్షన్ లోనే ఉండిపోవడం వలన ఇద్దరు వ్యక్తికి కూడా గుర్తుకు రాదు నేను దాసుని అనే విషయం గుర్తుకు రాదు, మనకు కూడా అతను వైష్ణవుడు అనే విషయం మర్చిపోతాము. దాంతో క్యాజువల్గా ఉండడం వల్ల ఏమవుతుంది, అపరాధాలు అవుతాయి. చూడండి రామచంద్రపురి చైతన్య చరితామృతంలో చూసినట్లయితే రామచంద్రపురి యూస్ టు బి యూనో రిలక్టెంట్, అంటే ఆయన ఆయన ఇదే ప్రాబ్లం ఆయనకి అశ్రద్ధ. అశ్రద్ధ అంటే వైష్ణవుని యొక్క గొప్పతనాన్ని పెద్ద ఆయన ఇది చేసేవారు కాదు. అండ్ స్వయంగా మాధవేంద్రపురి శిష్యుడు అంటే ఈశ్వరపురి యొక్క గాడ్ పద అంటే చైతన్య మహాప్రభుకి గురువుతో సమానము రామచంద్రపురి. కానీ అటువంటి వ్యక్తి కూడా వైష్ణవుల పట్ల రెస్పెక్ట్ లేకపోవడం వల్ల అశ్రద్ధ వల్ల చిన్న చిన్న అపరాధాలు అవడం మొదలవుతాయి. అలా అపరాధాల వల్ల తర్వాత ఏమవుతుంది, అతనికి తన గురు మహారాజ్ పట్ల అపరాధం చేస్తారు. తన గురు మహారాజ్ చివరి రోజుల్లో అతను ఏదో భావ స్థాయిలో ఏదో మాటలంటే ఆ మాటలు పట్టుకొని గురు మహారాజ్ స్థాయిని తక్కువ చేసి మాట్లాడతారు, మీరు బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోండి అని చెప్పి. సో గురు మహారాజ్ పట్ల అపరాధం చేస్తారు. ఎప్పుడైతే మాధవేంద్రపురి ఆ మాట వింటారో మాధవేంద్రపురి చిరాకు వస్తుంది అనమాట, శిష్యుణ్ణి నిరాకరిస్తారు, నువ్వు ఇక్కడి నుంచి పో అని చెప్పి. గురువు పట్ల అపరాధం అయిపోయింది, వైష్ణవుల పట్ల అపరాధం చేస్తారు, అది అక్కడతో ఆగదు, దాని నుంచి గురువు పట్ల అపరాధం అవుతుంది. గురువు పట్ల అపరాధం అవుతుంది సరే, అది అక్కడతో ఆగుతుందా? అక్కడతో ఆగదు. ఎందుకంటే తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వస్తారు, తర్వాత అతను కూడా జగన్నాథపురి వస్తారు అనమాట. మహాప్రభు ఆల్రెడీ ఉంటారు, మహాప్రభు భక్తులతో హ్యాపీగా ఉంటారు, కానీ అతను మహాప్రభులో కూడా తప్పులు ఎదుగుతారనమాట. ఒకసారి మహాప్రభు ఇంటికి వస్తుంటే చీమలు ఉంటాయని చెప్పి జస్ట్ సి బయటకు సన్యాసి చెప్పుకుంటున్నాడు, కానీ యాక్చువల్ గా రోజు మిఠాయిలు తింటున్నారు అందుకని చీమలు వచ్చాయి అంటారనమాట. మహాప్రభు ఆ మాట విని అసలు ప్రసాదాన్ని తినే ప్రసాదంలో రెండో వంతు తీసేస్తారు, అంటే మూడు వంతుల్లో ఒక వంతు తింటారనమాట. మూడు వంతుల్లో ఎంత తీసుకునేవారు ప్రసాదము, అందులో వన్ థర్డ్ తీసుకుంటారనమాట. అది చూసి వైష్ణవులందరూ ఏడుస్తారనమాట, మహాప్రభు భోజనం చేయడం కూడా మానేశాడు అని చెప్పి. ఎందుకు, రామచంద్రపురి నింద. కానీ మహాప్రభు తిరిగి రామచంద్రపురిని ఏమి అనలేదు. సో వైష్ణవ సాంగత్యంలో కూడా మనము జాగ్రత్తగా ఉండకపోతే మొదట్లో మన మన చుట్టుపక్కల వాళ్ళని నిందిస్తాము, తర్వాత మనకన్నా పెద్దవాళ్ళని నిందిస్తాము, తర్వాత ఇంకా పెద్దవాళ్ళని, తర్వాత మన శిక్షా గురువుల్ని టెంపుల్లో పోస్ట్ పోస్ట్ ఉన్న వాళ్ళని నిందిస్తాము, ఆ తర్వాత మనకు తెలియకుండానే వేరే గురువులు నిందిస్తాము, తర్వాత మనం తెలియకుండా మన సొంత గురువుకి అపరాధం చేస్తాము. సో అపరాధం అనేది ఏ స్థాయికి వెళ్తుందో మనకే తెలియదు, మొదలవడం మాత్రం ఎంతదో మొదలవుతుంది. కాబట్టి అపరాధం నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే అతడు నిందిస్తాడో తన సొంత కుమారుడు ప్రహ్లాద్ ఉత్తమ భాగవత డివోటి అతన్ని నిందిస్తారో అప్పుడు అతని పతనం ప్రారంభమవుతుంది అని చెప్పి చెప్తారు భగవంతుడు. సో భక్తులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత యా సో అగైన్ పరమపూజ్య రాధానాథ స్వామి మహారాజ్ ఏం చెప్తారంటే, దట్ ఇన్ ఇస్కాన్ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ డివోటీస్ హూ లెఫ్ట్ ఇస్కాన్. ఇస్కాన్ లో రెండు రకములైన భక్తులు ఇస్కాన్ ని విడిచిపెట్టాల్సి వచ్చింది చరిత్ర చూసినట్లయితే. దేర్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డివోటీస్ ఆర్ దోస్ హూ ఆర్ లీడర్స్. సో లీడర్స్ హూ ట్రబుల్డ్ డివోటీస్, అంటే లీడర్షిప్ లో ఉన్న వ్యక్తులు కూడా ఇస్కాన్ లో మనం చూసినట్లయితే కొంతమంది తము సేవకులము అనే విషయం మర్చిపోవడం ద్వారా మనకి భగవంతుడి చిన్న అధికారం ఇస్తారు భక్తుల్ని చూసుకోవయ్యా అని చెప్పి. ఆ అధికారాన్ని మనము దుర్వినియోగం చేస్తే, విస్మరిస్తే, భక్తుల్ని మనం హింసిస్తే, భక్తులకి మనం ఇబ్బంది పెడితే ఏమవుతుంది మనకి? ఎందుకంటే పై వాళ్ళు మనకి అధికారం ఇచ్చారంటే వాళ్ళకి మనకి అధికారంతో పాటు ఎంపవర్మెంట్ శక్తి కూడా ఇస్తారనమాట. కానీ దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది? పునా మూషికం భవ, మళ్ళీ ఎలకైపోతుంది కదా, అదేవిధంగా పునః మూషికం భవ అయిపోతాము. సో లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు భక్తుల్ని ఇబ్బంది పెట్టి హింసిస్తే వాళ్ళకు కూడా రియాక్షన్స్ వస్తాయి, డౌట్ లేదు. సో వాళ్ళకు కూడా భక్తికులు కిందకి వెళ్ళిపోతారు, కొన్ని కొన్నిసార్లు భక్తి జీవితం నుంచి బయటకు వెళ్ళిపోతారు రకంగా ఇస్కాన్ నుంచి. సో దిస్ ఇస్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటి? సో లీడర్స్ తప్పులు చేయడం ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు, బట్ ఫాలోవర్స్ ఆల్సో బై క్రిటిసైజింగ్ ద లీడర్స్. సో లీడర్ తప్పు చేశాడు అని చెప్పి లీడర్ని మనం నిందిస్తే ఏమవుతుంది? లీడర్స్ ని మనం నిందిస్తే, ఎస్పెషలీ ఫర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు హెల్ప్ అదర్స్, ఆ లీడర్ బాగుకోరి అతనికి ఒక పాయింట్ చేస్తే ఓకే, కానీ నువ్వు అతని పట్ల కక్షతోని లేకపోతే అతని పట్ల వ్యతిరేక భావంతో వాళ్ళని నిందించామంటే మనకు అధికారం లేనప్పుడు మనం కూడా భక్తి యుద్ధం కిందకి వెళ్ళిపోతాం. అతను చేసిన తప్పైనా సరే నీకు అధికారం లేనప్పుడు, మరియు నువ్వు అతని మంచి కోరి మాట్లాడితే ఒక రకం ఉంటుంది, అతను మంచి కోరకుండా అతని పట్ల నెగిటివ్ భావంతో మాట్లాడితే మనం కూడా భక్తి జీవితంలో కిందకి వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ద హిస్టరీ. శ్రీల ప్రభుపాదులు గారు ఒకసారి ఒక మందిరంలో, ఇట్స్ లైక్ నా ఒక మందిరంలో ఒక మందిరానికి ఒక ఒక అధ్యక్షుడు ఉంటారు. ఆ అధ్యక్షుడు ఏదో తప్పు చేస్తారు మొత్తానికి, దాని వలన అతని మీదకి కంప్లైంట్ వస్తుంది. సో అథారిటీస్ అంటే జీబీసీ హూమెవర్ వాళ్ళు అతన్ని విచారిస్తారు, అది మాట్లాడతారు. తర్వాత అతను చేసిన తప్పు అని చెప్పి అతన్ని ఏదో పనిష్మెంట్ ఇస్తారనమాట. అయితే అతను ఆ పనిష్మెంట్ తట్టుకోలేక అతను ఇస్కాన్ విడిచిపెట్టేస్తాడు. తర్వాత విషయం ప్రభుపాద నోటీస్కి వస్తుంది. ప్రభుపాద్ ఇస్ నాట్ హ్యాపీ. ప్రభుపాద్ చెప్తారు, అరే దిస్ ఈస్ దట్ ప్రభుపాద్ సేస్ దట్ ఎంతో కష్టపడితే. సో ఇప్పుడు అతను చేసిన తప్పే, కానీ ఆ తప్పుని సరైన విధంగా మీరు దాన్ని హ్యాండిల్ చేయకుండా అతన్ని ఇంకొంచెం డిస్కరేజ్ చేయడం వల్ల అతను బయటకు వెళ్ళిపోయేలా చేశారు, కాబట్టి మీరు చేసింది కూడా తప్పే అని చెప్పి ప్రభుపాద్ వారు లీడర్స్ ని కూడా కొంచెంగా మందలిస్తారు అన్నమాట. సో ప్రభుపాద్ ఇస్ వెరీ ఫర్గివింగ్. నేను అంత ఎందుకు మీకు చెప్తాను, ఒకసారి ఒక ప్రెసిడెంట్ ప్రభుపాద్ గారు వెళ్ళి చెప్తారనమాట, ప్రభుపాద్ మీరు ఆ డివోటీకి చెప్పండి ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ మీ, అతను నాతో నాకు కోఆపరేట్ చేయట్లేదు, నా ప్రతి సేవలో నాకు ఇబ్బంది పడుతున్నాడు, ఇది అది అని చెప్పి. సో దయచేసి అతను మీరు చెప్పండి, సర్ది చెప్పండి ప్రభుపాద్ అని చెప్తారు. ప్రభుపాద్ ఏమంటారు తెలుసా? సింపుల్ గా, జస్ట్ టాలరేట్ హిమ్ ద వే ఐఎమ్ టాలరేటింగ్ యూ. ఏ విధంగా అయితే నేను నిన్ను భరిస్తున్నానో అదే విధంగా నువ్వు కూడా వాళ్ళని భరించు అని చెప్తారు ప్రభుపాదులు వారు. డ్యూర్ షాక్డ్ ప్రభుపాద్ యూఆర్ టాలరేటింగ్ మీ. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనము మనల్ని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని కొంతమంది విమర్శిస్తున్నారు, మనల్ని కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు అని మనం కొన్నిసార్లు బాధపడతాము. వాస్తవం అయి ఉండొచ్చు, నిజమే అయి ఉండొచ్చు. కొంతమందిని వాళ్ళకి మనం సేవ చేస్తూ ఉంటాము, తిరిగి వాళ్ళు మనకి తలనొప్పిస్తూ ఉంటారు అనమాట, అంత చేసినా సరే. కానీ అది చూసి మనం చూసి ఓ నాకెందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకు నాతో కోఆపరేట్ చేయట్లేదు అని మనం కొన్నిసార్లు ఫీల్ అవుతాము. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మన సీనియర్లు కూడా మనము చాలా చాలా అలాగే ఇబ్బంది పెడతాము. మన గురు మహారాజులు కూడా వాళ్ళ కృపతో దయతో మనకు దీక్షిస్తారు, మనం ప్రమాణాలు చేస్తాము, చాలా సార్లు ప్రమాణాలు తప్పుతూ ఉంటాము అనమాట. సో వీఆర్ గివింగ్ ట్రబుల్, మనం తప్పు చేయడం వల్ల మనకు మనము మన గురు మహారాజులు కర్మిస్తున్నాం చాలా సార్లు. సో కానీ గురు మహారాజులు దయతో మనల్ని క్షమిస్తూ, మళ్ళీ మళ్ళీ క్షమిస్తూ మనకి ఇంకొక అవకాశాలు ఇస్తూ ఉన్నారు. సో ఏ విధంగా మనం మన మన అథారిటీస్ మనల్ని టాలరేట్ చేస్తున్నారు, మన తప్పుల్ని పెద్ద పెద్ద హృదయంతో భరిస్తూ క్షమిస్తున్నారు, అదే విధంగా మనం కూడా కింద వాళ్ళని క్షమించాలి, భరించాలన్నమాట. సో ఇన్ స్పిరిచువల్ లైఫ్, భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యము. ఓర్పు సహనం లేనప్పుడు మనము ఎవరిని ప్రేమించలేము. సో ప్రేమ అన్నప్పుడు ఓర్పు సహనం అనేది ఉండాలి. ఇఫ్ యు కెనాట్ లవ్ డివోటీస్, ఇఫ్ యు కెనాట్ టాలరేట్ డివోటీస్ అండ్ నేను వ్యక్తిలో ఉన్న తప్పుల్ని ఆ మాత్రం పెద్ద మనసుతో మనము ఓర్చుకోలేకపోతే, భరించలేకపోతే మనకి యాక్చువల్ గా భక్తుల యొక్క గొప్పతనం తెలియనట్టే. ఎందుకంటే మనల్ని ఎంతో మంది ఓర్చుకుంటున్నారు, భరిస్తున్నారు, కాబట్టి మనం కూడా కొంతమందిని ఓర్చుకోవాలి, భరించాలి. సో లేకపోతే అపరాధాలు అయిపోతాయి. చూడండి, వైష్ణవ సాంగత్యం అనేది అదొక రేజర్ లాంటి, ఒక బ్లేడ్ లాంటిది అనమాట, రేజర్ బ్లేడ్ లాంటిది. ఆ బ్లేడ్ ఉంటేనే మనం షేవింగ్ చేసుకోవచ్చు, ఆ బ్లేడ్ లాగా షేవింగ్ చేసుకోలేవు, కానీ ఆ బ్లేడ్ ని సరిగ్గా వాడుకోకపోతే కట్టింగ్ కట్స్ అయిపోతాయి అనమాట. కాబట్టి వైష్ణవ సాంగత్యంలోనే మన భౌతిక కోరికలు అన్ని దూరం అవుతాయి, కానీ ఆ వైష్ణవ సాంగత్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది నీకు రివర్స్ కూడా కొడుతుంది, అది నీకు రివర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ద సొల్యూషన్ ఇస్ దాట్, దీని అర్థం అమ్మో వైష్ణవ సాంగత్యం దూరంగా ఉంటే మంచిదేమో, అపరాధాలు అయిపోతాయని కొంతమంది అలా అనుకుంటారు. మేము మందిరానికి రాము, మందిరానికి వస్తే కంటి ముందుకు ఏవో తప్పులు కనిపిస్తాయి, కాబట్టి మాకు కూడా మనసు చెడ్డ భావన వస్తుంది, విమర్శలు చేస్తాము, దాని విమర్శలు చేసి భక్తి జీవితంలో కిందకు వెళ్ళిపోవడం బదులు మందిరానికి రాకపోతేనే మంచిది అని చెప్పి, దట్ ఈస్ నాన్ సెన్స్. సో యూ డోంట్ కమ్ టు అసోసియేషన్ డివోటీస్, భక్తుల సాంగత్యం రాకపోతే అసలు నువ్వు, అసలు నీకు అసలు ముందుకే వెళ్ళలేవు అసలు నువ్వు. భక్తుల సాంగత్యంలో రాకపోతే మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేము అసలు. కానీ వస్తే ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే మనం సరిగ్గా సంగతిని ఉపయోగించుకోకపోతే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అందుకనే వీ నీడ్ టు గెట్ ట్రైన్డ్, ట్రైనింగ్ అనేది అవసరం. ట్రైనింగ్ ఉన్నప్పుడు మనము వైష్ణవుని ఎలా గౌరవించాలి అని చెప్పి ఉపదేశామృతంలో రూపగోస్వామి చెప్తారు. ఒక్కొక్క వైష్ణవుల్లో కూడా రకాలు ఉంటాయి, అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ వైష్ణవ, ఎలాంటి వైష్ణవులకి ఎలా గౌరవించాలి అనేది ఉపదేశామృతంలో ఉంటుంది మనకి, రైట్. సో ఈ విధంగా మహావిష్ణువు చెప్తారు అపరాధాల గురించి. తర్వాత హిరణ్యకశిపుడు తన భార్య కయాదు జన్మనిస్తుంది, ప్రహ్లాదుడికి జన్మిస్తుంది కదా. సో ప్రహ్లాదు యొక్క గొప్పతనం గురించి వర్ణన వస్తుంది అనమాట. ప్రహ్లాదుడు అనేవాడు ఎంత గొప్ప వైష్ణవుడు అని చెప్పి, మహాభాగవత వైష్ణవుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదు గురించి ఏమో చెప్పబడిందంటే, అంటే దిస్ క్వాలిటీస్ ఆర్ మెన్షన్డ్ దట్ సో ప్రహ్లాద్ ఇట్ ఇస్ మెన్షన్డ్ బ్రాహ్మణ్యాశీల సంపన్నో సత్య సంతో జితేంద్రియ ఆత్మవత్ సర్వతాభూతాం ఏక ప్రియ సుహృతోత్తమ దాస్యవత్ సన్నతాంగ్రహి ఏక పితృవద్దీన వత్సల ఆచ భ్రాత్రవత్ సదృశే స్నిగ్ధో గురుషు ఈశ్వర భావన అని వస్తుంది. అంటే బ్రాహ్మణ్య, బ్రాహ్మణ్య అంటే అతనికి ఒక ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణుడికి ఉండాల్సిన అన్ని సద్గుణాలు అతనిలో ఉన్నాయి. శీల సంపన్న అంటే క్యారెక్టర్, అతని యొక్క వ్యక్తిత్వం స్పాట్లెస్, అంటే తెల్ల పాలు వంటి, గంగి పాలు వంటి వ్యక్తిత్వం అయింది. తర్వాత బ్రాహ్మణ్య, శీల సంపన్న, తర్వాత ఏంటి సత్యసంధు అజితేంద్రియ. సత్యసంధు అంటే ఏంటి, అతడు సత్యసంధు అంటే అంటే అబ్సల్యూట్ ట్రూత్, పరమ సత్యాన్ని నేర్చుకోవడం పట్ల దృఢ సంకల్పుడై ఉంటాడు, అంటే భగవంతుని యొక్క భక్తుడై ఉంటాడు, సత్య సంపన్న. నెక్స్ట్ ఏంటి, తర్వాత జితేంద్రియ. జితేంద్రియ అంటే తన ఇంద్రియాల పట్ల సంపూర్ణమైన నిగ్రహం కలిగిన వాడు అని చెప్పి చెప్పబడింది. తర్వాత ఆత్మవత్ సర్వతా భూతం, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. ఆత్మవత్ సర్వతా భూతం అంటే హీ లవ్స్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ద వే హీ లవ్స్ హిమ్సెల్ఫ్. జీసస్ క్రైస్ట్ కూడా చెప్పారు కదా, ఏమని చెప్పారు, లవ్ అదర్స్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఎదుటి వ్యక్తిని కూడా అంతగా అలాగనే ప్రేమించడం నేర్చుకో అని చెప్పి జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారు టీచింగ్స్ లో. సో ప్రహ్లాద్ మహారాజ్ అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఆత్మవత్ సర్వభూతానం. సర్వభూతానం అంటే అన్ని జీవుల్ని నిన్ను ఆత్మవత్ అంటే నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు అన్ని జీవులను కూడా అలాగే ప్రేమించు అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి కూడా చెప్తారు. ఏమంటారంటే వైష్ణవుడు అనేవాడు హీ డిజైర్స్ ఆల్ గుడ్ ఈవెన్ ఫర్ హిస్ ద వర్స్ట్ ఎనిమీ. భక్తి సిద్ధాంత సరస్వతి ఏమంటారంటే వైష్ణవుడు అనేవాడు హీ డిజైర్స్ ది బెస్ట్, అంటే తన యొక్క టు ద వరస్ట్ ఎనిమీ, అంటే తన యొక్క అత్యంత శత్రువు, తన శత్రువు కూడా అంత మంచి కావాలని కోరుకుంటాడు, అది వైష్ణవుడి యొక్క లక్షణము అని చెప్పి మాన్న పడే కదా. సో అంటే శత్రువును కూడా అంత మంచి జరగాలని కోరుకోవడం అంటే ఎంత గొప్ప లక్షణం చూడండి. ఆత్మవత్ సర్వభూతాన అని చెప్పి ఏక ప్రియ సుహృత్తమ అంటే ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్, అందరికి ఒక స్నేహితుడి కింద వ్యవహరించేవారు అని చెప్పి. తర్వాత దాస్యవత్ సన్నతాంగ్రహి అంటే తనకన్నా పెద్దవాళ్ళకి గౌరవనీయమైన వాళ్ళకి ఒక దాసుడి కింద ప్రహ్లాదుడు వాళ్ళకి సేవ చేసేవాడు అని చెప్పి. పిత్రవత్ దీనవత్సల, దీనవత్సల అంటే పేదవాళ్ళు దీనులు, దీనులకి పేదలకి ప్రహ్లాదుడు ఒక తండ్రి వలా వ్యవహరించాడు. పితృవత్ దీనవత్సల. తర్వాత భాతృవత్ సదృశే స్నిగ్ధో, తన తోటి వాళ్ళకి భాతృవత్ అంటే ఫ్రెండ్ బ్రదర్ అనమాట, తన తోటి వాళ్ళకి ఒక తన యొక్క సొంత అన్నలాగా వ్యవహరించాడు అని చెప్పి. రైట్. గురుషు ఈశ్వర భావన అంటే తన యొక్క గురువులకి ఆచార్యులకి వారి పట్ల ఈశ్వర భావన అంటే భగవంతునికి ఏ విధంగా గౌరవ మర్యాదలు ఇస్తామో తన యొక్క గురువులకు కూడా ప్రహ్లాదు అదే విధంగా గౌరవ మర్యాదలు ఇచ్చాడు అని చెప్పి చెప్పబడింది. మానస్తంభం వివర్జన, మానస్తంభం అంటే తనలో ఉన్న ఈ ఆరు అనర్థాలు కామ క్రోధాలు మానము అన్నిటినీ విడిచిపెట్టేశాడు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రహ్లాద్ ఇస్ లైక్ ఓషానిక్ గుడ్ క్వాలిటీస్ అంటే ఒక అంటే ఇవి చెప్పాలంటే ఇవి ఆధ్యాత్మిక లక్షణాలు కాదు, ఇవి చెప్పాలంటే ఒక భౌతిక లక్షణములు. అంటే మొదట ప్రహ్లాదుడి యొక్క భౌతిక లక్షణములు, ఈవెన్ ఇస్ ఎక్స్టర్నల్ క్వాలిటీస్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి, తర్వాతను మంచి వ్యక్తిత్వం ఉంది, పెద్దలను గౌరవించడం, కింద వాళ్ళని మర్యాదగా చూసుకోవడము, స్నేహ అంటే ఈక్వల్స్ లెవెల్లో స్నేహితులా ఉండడము, ఒక తండ్రిలా ఉండడము, ఒక భర్తలా ఉండడము. ఈ విధంగా చూసినట్లయితే ప్రహ్లాదుడు ఒక 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 వెరీ ఎగ్జాంపులరీ క్యారెక్టర్, ఒక 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 మర్యాద పురుషోత్తముడు లాగా ప్రహ్లాదుడు ఉండేవారు. దిస్ ఆర్ ద ఎక్స్టర్నల్ క్వాలిటీస్. అవి కూడా ఎందుకు మెన్షన్ చేశారంటే ఇంటర్నల్ క్వాలిటీస్ మనం ఇప్పుడు చూస్తాము, బట్ ఈవెన్ ఎక్స్టర్నల్ క్వాలిటీస్ అంటే చూడండి శాస్త్రాల్లో ఇలాంటివి చాలా దగ్గర చెప్పబడి ఉంది. ఎందుకంటే ఇటువంటి లక్షణాల గురించి కూడా మనం చర్చించుకున్నప్పుడు ఏమవుతుంది, వెన్ వి డిస్కస్ అబౌట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ అదర్స్, ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాల గురించి మనం చర్చించుకున్నప్పుడు ఆ మంచి లక్షణాలు ఆటోమేటిక్ గా మన జీవితంలోకి వస్తాయి. సిమిలర్ గా ఎదుటి వ్యక్తిలో ఉన్న ఒక తప్పుల్ని మనం వెతికినప్పుడు మనకు తెలియకుండానే ఆ తప్పులు మనలో ప్రవేశించేస్తాయి అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వి విల్ గెట్ దోస్ నెగిటివ్ క్వాలిటీస్ ఇన్ అస్. సో ఫైండింగ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్. సిమిలర్లీ ఎదురు వ్యక్తులు మంచిని మనం అప్రిషియేట్ చేస్తే, ఓ దట్ డివోట్ ఇస్ సో వండర్ఫుల్, దట్ డివోట్ ఈ స్టాండ్ సో నైస్, దట్ డివోట్ ఈను హీ ఎవ్రీ టైమ్ సర్వ్స్ ప్రసాదం, దట్ డివోట్ ఈస్ ఆల్వేస్ అప్రిషియేట్ అదర్స్. ఈ విధంగా మనం ఎదుటి వ్యక్తులను మంచి లక్షణాలని కొంచెమైనా సరే మనసులో గుర్తించుకుంటే మనలో కూడా ఆ యొక్క లక్షణములు వస్తాయి అన్నమాట. సో ప్రీచర్ ఇస్ ద సేమ్ థింగ్. ప్రచారకుడు అంటే అతనికి ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అతడు తన జీవితంలో గుర్తు చేసుకుంటాడు, ఓ భక్తులు నా ఇంటికి వచ్చి నాకు ఎంతో సమయాన్ని ఇచ్చి ఎంతో ప్రేమనిచ్చి ఎంతో ఎంకరేజ్ చేసి చేయడం ద్వారా ఈ రోజు నాకు తెలిసింది భక్తి అంటే ఏంటి, భగవంతుడికి సేవ ఎలా చేయాలని చెప్పి. సో 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 ఇఫ్ యూ రిమెంబర్ మెడిటేట్స్ ఆన్ యువర్ డివోటీస్ హు హెల్ప్డ్ యూ, ఆటోమేటిక్ గా మనకి అతను అంటే అతని లో కరుణ భావం వల్లనే మన భక్తిలోకి వచ్చాం కదా, కాబట్టి అతన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు అతనిలో ఉన్న కరుణ భావం మనలో కూడా వచ్చేస్తుంది. యూ విల్ ఆల్సో రిమెంబర్ నాచురల్లీ మనం కూడా అప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేయబడగలం. కానీ నిన్ను భక్తులు ఎవరు తీసుకొచ్చారు, ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు వాటి గురించి మనము గుర్తు చేసుకోకుండానా సరే ఆ వ్యక్తిలో ఉన్న దుర్గుణాలు మనం గుర్తు తెచ్చుకున్నామంటే ఆ దుర్గుణాలు కూడా మనలోకి వచ్చేస్తాయి. ఐ ఈవెన్ టుడే రిమెంబర్ నాకు ఈ రోజు కూడా గుర్తుకుంది, మార్చి 18, 2003. సో నేను ఫస్ట్ టైం యూత్ సెంటర్కి టెంపుల్కి వెళ్ళాను మంగళారతికి 4:30కి. మంగళారతి వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ మొత్తం డార్క్ చీకటిగా ఉంది, ఆరతి అవుతుంది, ఒక డివోటి ఆ గీ ల్యాంప్ తీసుకొచ్చి ఒక్కొక్క డివోటికి ఇచ్చేవారు. నా దగ్గరకు వచ్చి ఇచ్చినప్పుడు ఆ గీ ల్యాంప్ లో ఆ ఎదురుగుడు నాకు ఎవరైతే గీ ల్యాంప్ ఇస్తారో ఆయన వాళ్ళ మొహం ఆ మొహము ఆ యొక్క ల్యాంప్స్ యొక్క వెలుతురులో కనిపించేది. నాకు ఎలా కనిపించింది అంటే మనం తిరుపతిలో బాల వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదా, లోపల గర్భగుడిలో అంత అంధకారంగా ఉంటుంది కానీ ఆ దీపాలు ఉంటాయి, ఆ దీపాల్లో భగవంతుని యొక్క ఫేస్ ఒక గోల్డెన్ గోల్డెన్ అంటే సువర్ణ రంగులో వెలుగుతూ ఉంటుంది. సో నేను మందిరంలో వచ్చినప్పుడు భక్తులను చూసినప్పుడు అలాగా యూత్ సెంటర్ లో ఆ యొక్క గీ ల్యాంప్ ఆఫర్ చేసినప్పుడు అంత చీకటిగా ఉండడం వల్ల ఆ గీ ల్యాంప్ లో వాళ్ళ మొహాన్ని మనకు కనిపించింది అనమాట. సో ఐ యూస్ టు రిమెంబర్ అరే వీళ్ళు వైకుంఠ వాసుల్లో మామూలు వాళ్ళ, దీస్ ఆర్ ఆల్సో ఐఐటిఎన్స్, నేను ఐఐటి హాస్టల్లో ఉండేవాడిని కానీ హాస్టలర్స్ లో ఉండేవాళ్ళు వాళ్ళు అంటే గట్టర్స్ లో పంతుల్లో ఉంటారు వాళ్ళు, వీళ్ళు చూస్తే వైకుంఠ వాసుల్లో కనిపించేవారు అని చెప్పి. సో సో ఫస్ట్ లో వచ్చేవాడిని అప్పట్లో నేను, ఐ వాజ్ లైక్ వెరీ యంగ్ వెరీ న్యూ. సో డివోటీస్ వెన్ దే యూస్డ్ టు షో ఇట్ టు మీ యూ నో, సో సో అంటే నన్ను చూసి వాళ్ళు ఆనందపడేవారు కొత్తగా కురవాడు వస్తున్నాడు అని చెప్పి. సో వాళ్ళ స్మైలింగ్ ఫేసెస్ ఆ ల్యాంప్ చూడడం వల్ల ఇట్ వాజ్ సో టచింగ్ ఫర్ మీ. తర్వాత వాళ్ళ యొక్క సద్గుణాలు ఎంత అంటే దే ఆర్ లైక్ సో వండర్ఫుల్ యూనో. ఐ రిమెంబర్ సో మేము హాస్టల్లో ఉండేటప్పుడు మా హాస్టల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది మా యూత్ సెంటర్కి. సో మాకేంటంటే ఫస్ట్ ఇయర్స్ లో పిల్లల్ని బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు, సో మా సైకిల్స్ అన్నిటిని లాక్ చేసేసేవారు వార్డెన్స్, లాక్ బయట నుంచి తాళం వేసేవారు రూమ్స్ లో పెట్టేసి మేము వెళ్ళాలని వెళ్ళలేము. సో వీళ్ళు 3:45కి మార్నింగ్ ప్రోగ్రామ్, 4:30కి కాదు, ఇస్కాన్ లో 4:30కి మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటే మా సెంటర్ లో 3:45కి అంటే వాళ్ళు 3 గంటలు 3:45 లెగిసి మా రూమ్స్ కి వచ్చి మమ్మల్ని తమ సైకిల్ మీద ఎక్కించుకొని 3 కిలోమీటర్లు ఆ యూత్ సెంటర్ కి వెళ్ళి తర్వాత వాళ్ళు అక్కడ లేట్ 3:45కి లేట్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. నేను లేట్ అవడం వల్ల నేను లేగడం లేట్ అవడం వల్ల లేట్ అతను లేట్ అయ్యేవాడు టెంపుల్ సెంటర్ కి పనిష్మెంట్ మహామంత్రం రాసేవాళ్ళు అనమాట. సో నా కళ్ళకి నీళ్ళు వచ్చేవారు, నేను 5 నిమిషాలు పడుకొని లేగడం లేట్ అవడం వల్ల అతను పనిష్మెంట్, అతను మళ్ళీ తన హాస్టల్ నుంచి నా హాస్టల్కి వచ్చి నా హాస్టల్లో నన్ను ఎక్కించుకొని యూత్ సెంటర్ తీసుకువెళ్ళి, యూత్ సెంటర్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ 3:45 లేట్ అయితే దేర్ ఇస్ అ పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ కూడా నాకు స్వీకరించేవాడు అనమాట. నాకైతే ఎప్పుడైతే అతను నాకు చాలా రోజులు తెలియలేదు నేను లేట్ అవడం వల్ల అతను పనిష్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పి, నన్ను లేపడమే చాలదు అన్నట్టుగా నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని 3 కిలోమీటర్లు తొక్కడము, తర్వాత నేను లేట్ అవ్వడం వల్ల ఆయన లేట్ అవ్వడము, మహామంత్రం రాయడము. సో అప్పటి నుంచి ఆయన నా రూమ్కి వచ్చే లోపల నేను లెగ్స్ రెడీ అయిపోయి ఉన్నాను అనమాట. సో లైక్ దిస్. సో ద థింగ్ అండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దాట్ వెన్ యూ రిమెంబర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ద సుపీరియర్స్, మన యొక్క సీనియర్లు, మన యొక్క డివోటీస్ ఎవరైతే మనకి నేర్పిస్తున్నారో, సిమిలర్లీ వెన్ ఐ రిమెంబర్ ద యూనో క్లాసెస్ యూథన్స్ ఆఫ్ డివోటీస్, మనకి వాళ్ళ యొక్క సద్గుణాలు మనం గుర్తు తెచ్చుకోవడం వలన మనలో కూడా సద్గుణాలు వస్తాయన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం కూడా వేరే వాళ్ళ కోసము, వాళ్ళు మన కోసం ఎలా త్యాగాలు చేశారో మనం కూడా వేరే వాళ్ళ కోసము అలా త్యాగాలు చేయాలని మనసు మాకు వస్తుంది. సో లైక్ దాట్ యా సింపుల్. అందుకే ప్రభుపాదుల వారి నేను నాకు నిన్న నా క్లాస్ లో ఒక 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 క్లాస్ అయిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒక మాతాజీ, ప్రభు ప్రతి క్లాస్ లో మీరు ప్రభుపాదుల గురించి చెప్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అని చెప్పి. ఎందుకు చెప్తున్నాం ప్రభుపాదుల వారి గురించి అంటే దేనికోసమే, ఎందుకంటే మనం ప్రభుపాదుల వారి యొక్క కేస్ స్టడీస్, ప్రభుపాదుల యొక్క లీలల్లో కేసు విన్నప్పుడు అతని యొక్క సద్గుణాలని మనము స్మరించుకోవడం ద్వారా మనలో కూడా మనకి తెలియకుండా అటువంటి సద్గుణాలు మనలో కూడా వస్తాయన్నమాట. ఐ ఆల్సో రిమెంబర్ వన్స్ దిస్ వాజ్ ఇన్ వ్యాస్ పూజ ఆఫ్ రాధనాథ్ మహారాజ్. అక్కడ కృష్ణచంద్ర ప్రభు అంటే మఫత్లాల్ ప్రభు కృష్ణచంద్ర ప్రభు ఆయన చెప్తారనమాట, మఫత్లాల్ ఫ్యాబ్రిక్స్ డైరెక్టర్. సో అంటే ఏం చెప్తారంటే దట్ అప్పట్లో పూణే యాత్ర అని అయ్యేది, అంటే ఇంచుమించు 5-6 వేల మంది వచ్చేవాళ్ళు పూణేలో ఒక యాత్ర అయ్యేది, మహారాజ్ తీసుకొచ్చేవారు. సో 4 4 అవర్స్ లెక్చర్ ఇచ్చే, 4 4 గంటల లెక్చర్లు ఉండేవి అప్పట్లో. సో కృష్ణచంద్ర ప్రభు ఏమంటారంటే అప్పట్లో మహారాజు అంటే అంతటి కలిసిపోవడం వల్ల మేము అంత పట్టించుకునే వాళ్ళం కాదు, అందరూ కలిపి ఒకే రూమ్ లో పడుకుని పోయేవాళ్ళం. సో మహారాజుకి ఒక బెడ్ పక్కన, ఇంకొక బెడ్ పక్కన, ఇంకొక బెడ్ పక్కన, ఇంకొక బెడ్ అలాగ ఒకే రూమ్ లో ముగ్గురు అడుగు పడుకునే వాళ్ళు. సో మహారాజు అవసరాలు ఏంటో మాకు తెలిసేవి కాదు, కానీ ఒకసారి ఆయన అబ్జర్వ్ చేశారంట రాత్రి 1 2 గంటల టైంలో ఈ సెడ్ దట్ ఏదో టాయిలెట్ కూర్చుని అప్పుడు లెగిస్తే మహారాజు అప్పుడేమో చిన్న చిన్న మొబైల్లో లైటింగ్ టార్చ్ పెట్టుకొని నోట్స్ రాసుకుంటున్నారంట. అంటే అతను అడగచ్చు లైటింగ్ ఉంటే నాకు సెపరేట్ రూమ్ ఇస్తే రాసుకోవచ్చు అని చెప్పి, బట్ దెన్ ఇన్ దట్ పిచ్ డార్క్ భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి సేమ్ టైం భక్తులకి రేపొద్దున 4 గంటలకు క్లాస్ చెప్పాలని చెప్పి, సో హోల్ నైట్ రాత్రంతా కూర్చొని ఆయన నోట్స్ రాసుకుంటున్నారు వేరే డివోట్స్ లేపకుండా ఒక అంటే అంధకారంలో అని చెప్పి. సో యూ స్టెల్లింగ్ దట్ అండ్ హౌ మచ్ దే స్ట్రగల్, వాళ్ళు మనకి కృష్ణుడి గురించి చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి చెప్పడానికి చెప్పినప్పుడు, అది మనం విన్నప్పుడు న్యాచురల్ గా మనము క్లాస్ ఉన్నప్పుడు కేవలం వినేసి ఆహా బాగుందని వెళ్ళిపోము, అతని పట్ల కృతజ్ఞత భావం కూడా వస్తుంది మనకి. సో ఎప్పుడైతే మనకి ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత భావం వస్తుందో అప్పుడు అతను చెప్పింది మన హృదయంలో అంతరాల్లోకి వెళ్ళి హృదయంలో పరివర్తన వస్తుంది. సి వెన్ యు ఆర్ హీరింగ్ ఫ్రమ్ ఏ పర్సన్, వెన్ యు ఆర్ హీరింగ్ ఫ్రమ్ ఏ పర్సన్ యు షుడ్ నాట్ జస్ట్ సీ ద కంటెంట్ బట్ ఆల్సో అప్రిషియేషన్ ఫర్ దట్ పర్సన్. ఆ వ్యక్తి పట్ల మన కృతజ్ఞత భావం కూడా పెరగాలి. అప్పుడు అతను చెప్పింది మనకి నిజంగా మన హృదయంలో పరివర్తన తీసుకొస్తుంది. వ్యాస పూజ పర్పస్, వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ వ్యాస పూజ అదే, గురువు పట్ల కృతజ్ఞత తెలుపుకోకపోతే మనకి మన జీవితం అంత మంచిది కాదు. గురువు దాన్ని స్వీకరించరు, ఏ గురువు కూడా వ్యాస పూజలో మనం కొన్ని వేల మంది తమ గురువుల్ని పొగుడతారు, వాళ్ళు అందరూ ఒక్క మాటను కూడా వాళ్ళు స్వీకరించరు, అది మొత్తాన్ని వింటారు, మొత్తాన్ని విని దాని మొత్తాన్ని తన గురువు ప్రభుపాదకు అప్పచెప్పేస్తారు. ఇఫ్ గురు డజంట్ డూ దట్ గురు విల్ నాట్ లాస్ట్. సో 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 లైక్ దిస్ మనము ఎదుటి వ్యక్తి యొక్క మంచి గుణాలని మనం మీద మెడిటేట్ చేస్తే మనలో కూడా మంచి సద్గుణాలు వస్తాయన్నమాట. అందుకే శాస్త్రంలో వైష్ణవుల యొక్క సద్గుణాల గురించి అంతగా వర్ణిస్తారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రహ్లాదుడి యొక్క ఆధ్యాత్మిక గుణాలు, ఇప్పుడు మనం ఒక రకమైన గుణాలు చూసాము, నౌ యూ విల్ సీ ద ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ ఆఫ్ ప్రహ్లాద్. ఓకే 36-42 దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేను ముందు కూడా ప్రహ్లాద్ గురించి చాలా విన్నాము, కానీ భాగవతం చదివినప్పుడే ప్రహ్లాదులో ఇంత ఉందా, ఎంత కంటెంట్ ఉందా, ఎంత సబ్స్టెన్స్ ఉందా అని తెలుస్తుంది. సో ది శ్లోకాస్ ఆర్ లైక్ 4వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి 42, ఈ 6 శ్లోకాలలో వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రభుపాద పర్పోట్స్ కూడా బ్రహ్మాండంగా రాస్తారు, ఈ 6 శ్లోకాలకి చాలా బాగా రాస్తారు ప్రభుపాద పర్పోట్స్. సో ఇక్కడ ఏమొస్తుందంటే ప్రహ్లాదు గురించి, ప్రహ్లాదుడంట ఇట్ ఇస్ మెన్షన్డ్ దట్ హీస్ ఎత్ర నైసర్గికీ సఖి, ఎత్ర నైసర్గికీ రతి. అంటే నైసర్గికీ రతి అంటే ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడి నుంచే, అంటే ఇది వయసు దాటిన దగ్గర నుంచి కాదు, అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రహ్లాద్ యొక్క లక్షణాలు ఇవి. యత్ర నైసర్గికి రతి, అంటే ఈజ్ రతి, రతి అంటే అట్రాక్షన్, రతి అంటే అట్రాక్షన్, ఫాండ్నెస్, ఫీలింగ్స్. భగవంతుని పట్ల అతనికి ఉన్న రతి ఏంటి, నైసర్గికి. నైసర్గికి అంటే ఇట్స్ ఎ న్యాచురల్ అట్రాక్షన్, ఫ్రీ ఫ్లోయింగ్ అట్రాక్షన్. అంటే ప్రహ్లాదుడు భగవంతుని స్మరించాలి అనే ప్రయత్నం చేస్తే స్మరించుకోవట్లేదు. అతడు జస్ట్ లైక్ కుంతి మహారాణి ప్రార్థిస్తుంది కదా, గంగే ఔగం ఉదన్వతి అని చెప్పి, అంటే గంగా నది ఏ విధంగా ఆగకుండ నిరాటకంగా సముద్రంలో కలిసిపోతుందో, ఎక్కడ ఎవరిని ఆపలేరు గంగా నదిని, అదే విధంగా మా యొక్క చేతను కూడా మీ యొక్క చరణ పాదాల పట్ల నిరంతరంగా వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటుంది కుంతి మహారాణి. ప్రహ్లాదుడికి ఇక్కడ అదే స్టోరీ అనమాట. అంటే అతను కోరుకోవట్లేదు, అతని కాన్షియస్నెస్ బై డిఫాల్ట్ కృష్ణుడి పట్లే ఉంటుందన్నమాట. కృష్ణుడి పట్లే అతని యొక్క కాన్షియస్నెస్ ఉంటుందన్నమాట. అది ఇదే స్టోరీని, ఇదే విషయాన్ని ప్రహ్లాదు తర్వాత తన తన గురువులు చెప్తారు. గురువులు ఎవరు, షండామారక. షండామారక అంటే శుక్రాచార్యుడి యొక్క పిల్లలు. సో హిరణ్యకశిపుడు తన యొక్క పుత్రుడు ప్రహ్లాదుడిని గురుకులంలో పెడతాడనమాట, షండామారక గురుకుల స్కూల్లో. సో తర్వాత వాళ్ళు అడుగుతారు, అరే ప్రహ్లాద మేము మీకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి, నువ్వు 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 చెప్తున్నవేంటి, నీకు ఎవడరా నేర్పించాడు ఇవన్నీ అని చెప్తారనమాట. మాకు అర్థం కావట్లేదు నీకు ఎవడు నేర్పించాడని చెప్తే, దానికి ప్రహ్లాదు ఏం చెప్తారు, ప్రహ్లాద శేషను యథా బ్రాహ్మత్యయో బ్రహ్మన్, యథా బ్రాహ్మత్యయో బ్రహ్మన్ స్వయం అక్షర సన్నిధౌ అని చెప్తారనమాట. చెప్పి అంటే యాజ్ ద ఐరన్ ఈజ్ న్యాచురల్లీ అట్రాక్టెడ్ ఫర్ ఎ మ్యాగ్నెట్, ఏ విధంగా అయితే ఒక ఇనుము అనేది ఆటోమేటిక్ గా అయస్కాంతానికి అంటుకుంటుందో, ఎవరో ప్రయత్నిస్తే చెప్తే కాదు, చెప్పాల్సిన లేదు, ఇనుమును అయస్కాంతం దగ్గర పెడితే టకా అంటిసుకుంటుంది అంతే. అదే చెప్తారనమాట, స్వయం అక్షర సన్నిహితం అని చెప్పి చెప్తారు. చెప్పి తతామే విద్యతే చేత చక్రపాణే యాదృచ్ఛయ, యాదృచ్ఛయ అంటే ఆటోమేటికల్లీ, ఆటోమేటికల్ అంటే తతామే విద్యతే చేత చక్రపాణి యాదృచ్ఛ, అంటే ఏ విధంగా అయితే అయస్కాంతం అనేది ఒక ఇనుము, ఒక సారీ ఏ విధంగా అయితే ఇనుము అనేది అయస్కాంతానికి స్వాభావికంగా ఆకర్షితమవుతుందో, అదే విధంగా నా యొక్క చేతన అనేది బై డిఫాల్ట్ నా కాన్షియస్నెస్ శ్రీకృష్ణుడి యొక్క చరణ పాదాల దగ్గర వెళ్ళిపోతుంది అని చెప్పి ప్రహ్లాదు స్వయంగా చెప్తారు. ప్రహ్లాదు చెప్తారనమాట, దే ఆర్ సర్ప్రైజ్డ్, మీరు సర్ప్రైజ్ అవుతున్నారు నన్ను చూసి, నాకు మిమ్మల్ని చూసి సర్ప్రైజ్ అనిపిస్తుంది, నాకు అర్థం, నా మీరు అడుగుతున్నారు నీ కృష్ణుడు మధ్యలో ఎక్కడొచ్చాడు నువ్వు అడుగుతున్నావు, నాకు నాకేమనిపిస్తుంది మీరు కృష్ణుడిని వదిలేసి ఎలా ఉండగలుగుతున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది అంటారనమాట. ఎందుకంటే జీవికి సహజము భగవంతునికి సేవ చేయడం సహజము స్వాభావికము, ఎవరో చెప్తే కాదు, నీకెవరు చెప్పారు అంటున్నావు నువ్వు, కృష్ణుడు సేవ చేయడం అనేది ఎవరు చెప్పాలా, ఎందుకంటే జీవికి అది సహజం, అది కృష్ణుడు సేవ చేయమనేది. మనం అనవచ్చుకోవచ్చు, ప్రభు మరి మేము కూడా జీవులమే కదా, మేమేమి ఇది కాదు కదా, మరి మాకెందుకు కృష్ణుడు సేవ చేయాలనిపించట్లేదు అని మనకు అనిపించవచ్చు. దానికి కూడా ప్రభుపాద పరిపాటు రాస్తారు, ఏమంటారు రాస్తారు, సో ఒక ఇనుముకి అయస్కాంతాన్ని అంటుకోవడం సహజము స్వాభావికము, కానీ ఆ ఇనుముకి తుప్పు పడితే వెన్ ద ఐరన్ ఇస్ ఫిల్డ్ విత్ రస్ట్ ఇట్ వోంట్ అట్రాక్ట్ ద మ్యాగ్నెట్. సిమిలర్లీ విత్ ద హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ లస్ట్, ఐరన్ కి రస్ట్ ఎలాగో హార్ట్ కి లస్ట్ అలాగా, లస్ట్ అంటే కామము, రస్ట్ అంటే తుప్పు. ఇనుముకి రస్ట్ పడితే అయస్కాంతం అంటుకోదు, సిమిలర్గా హృదయానికి రస్ట్ లస్ట్ పడితే కృష్ణుడిని ఆకర్షించదు. సో మనము అంటే మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, మనం ఇనిషియేషన్ అంటామే దీక్ష అంటాం, ఇనిషియేషన్ అంటే దీక్ష మాలలు ఇస్తారు. దీక్ష అంటే ఏంటంటే, దీక్ష అంటే యాక్చువల్ చెప్పాలి, దీక్ష అంటే దీక్ష అంటే ఒక యాత్ర. యాత్ర అంటే ఇట్స్ ఎ జర్నీ టు అచీవ్ సమ్ గోల్, ఒక 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 గమ్యాన్ని చేరుకునే యాత్ర, దాన్ని దీక్ష అంటారు అనమాట, ఆ ప్రయత్నం దీక్ష అంటారు. కానీ ఏమి మన గమ్యం ఏమిటి, ఇట్ సేమ్ థింగ్, మన హృదయానికి అంటుకున్న ఈ లస్ట్, ఐరన్ కట్టుకున్న రస్ట్, హృదయానికి అంటుకున్న లస్ట్, ఈ రెండింటిని దూరం చేయడమే. అదే లక్ష్యము. దీక్ష అంటే సరే ఈ రోజు నుంచి నా హృదయంలో ఉన్న కామాన్ని నేను తీసేస్తాను. తీసేస్తప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నా హృదయము కృష్ణుడి పట్ల ఆకర్షణ చెందుతుంది. ఎత్ర నైసర్గికి రతి. ప్రహ్లాదుడి విషయంలో అతడు సంపూర్ణంగా పుట్టుకతో సంపూర్ణ పరిపూర్ణుడు కాబట్టి అతను కామ క్రోధాలతో బందీ వ్యక్తి కాదు, మనలా కాదు. కాబట్టి అతనికి పుట్టుక నుంచే కృష్ణుడి పట్ల నైసర్గిక రతి, నైసర్గిక రతి ఉందన్నమాట. సో జస్ట్ లో చెప్పాలంటే గోపికలు కూడా చెప్తారు కదా, గోపికలు ఏమని చెప్తారు భ్రమర గీతంలో ఏమంటారంటే, కృష్ణుడు ఉన్నాడే మమ్మల్ని ఎంతగా మోసం చేస్తాడు కాబట్టి అతన్ని అసలు గుర్తు తెచ్చుకోవడం, అంటే అతను అతని గురించి గుర్తు తెచ్చుకుంటే మాకు కోపం వస్తుంది, అతను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాము. కానీ ఏం చేయాలి, మర్చిపోను అతను మర్చిపోవాలనుకున్నా సరే అతన్ని మేము మర్చిపోలేకపోతున్నాము, అండ్ అతన్ని మర్చిపోలేకపోతున్నందుకు మమ్మల్ని మేము తిట్టుకుంటున్నాము. మనం కూడా మనల్ని అంటే మనం కూడా తిట్టుకుంటాము, జపం చేస్తాము, హరే ఫస్ట్ అంటే మాల పట్టుకుంటాము, ఫస్ట్ మంత్ర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. చాలా మన జాలి జపం చేస్తాం, అంటే ఫస్ట్ అంటే 108 పూసల్లో 2-3 పూసలు వింటాము, తర్వాత మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, అమెరికా, ఆఫ్రికా, ప్యారిస్, యూరోప్, చైనా, మొత్తం బీజింగ్ అన్ని చూసి వచ్చేసి మళ్ళీ లాస్ట్ మంత్రంకి వస్తుంది కదా 108, అప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది, మళ్ళీ ఆ గురుబీడు తగులుతా చేతికి, ఓ మాల మంత్రం అయిపోయింది, 108 ఒక మాల అయిపోయింది, మళ్ళీ నమో విష్ణుపాదయ అంటాం. అంటే మధ్యలో 8-4, 8-4 మధ్యలో 100 మన మైండ్స్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, తిట్టుకుంటాం, చచ్చా ఏంటి అసలు ప్రతిసారి అనుకుంటాను జపం శ్రద్ధగా చేయాలి కానీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి. సో మనల్ని మనం తిట్టుకుంటాం దేనికి అంటే, సిన్సియర్ డివోటీస్ జపం చేస్తున్నప్పుడు కృష్ణుణ్ణి మంత్రాన్ని మనం వినలేకపోతున్నందుకు మనం తిట్టుకుంటాము, కృష్ణుడిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నందుకు తిట్టుకుంటాము. కానీ ఇక్కడ గోపికులు దేనికి తిట్టుకుంటున్నారు, కృష్ణుణ్ణి మర్చిపోలేకపోతున్నందుకు వాళ్ళు తిట్టుకుంటున్నారు తమను తాము. చూడండి అంటే వాళ్ళకి అంటే కృష్ణుడి పట్ల ప్రేమ లేదనా, అంటే ప్రేమ పరాకాష్ఠ స్థాయి తీరుతుంది. దీని వ్యాజస్థుతి అంటారు. వ్యాజస్థుతి అంటే అంటే తిట్టడం ద్వారా భగవాన్ని కీర్తించడాన్ని వ్యాజస్థుతి అంటారు అనమాట. అంటే యు ఆర్ యాక్చువల్లీ అది తిట్టడం అనిపిస్తుంది అంటే తిట్టడం కాదు, అది యాక్చువల్ గా మెచ్చుకోవడమే, పొగడతా అనమాట కీర్తి తిట్టడం ద్వారా అనమాట, దాని వ్యాధస్థుతి అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూపగోస్వామి చెప్తారు ఏమంటారంటే, ఓ ప్రియమైన జనులారా మీ అందరికి ఇదేనా వార్నింగ్, నేను మీ అందరికి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటా వార్నింగ్ అంట, దయచేసి మీలో ఎవరు బృందావనంలో కేశీ గారి దగ్గరికి వెళ్ళొద్దు, కేశీ గారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఎందుకు, అక్కడ ఉంటాడు డార్క్ అంటే ఒక నీల మేఘ రంగులో ఉంటారు, నీలమేఘ శ్యామ రంగులో ఉంటారు, అతను తన ఫ్లూట్ మీద వాయిస్తూ ఉంటారు అనమాట. మీరు కానీ కేశీ గారికి వెళ్ళారనుకోండి, అక్కడ ఆయన ఉంటాడు ఫ్లూట్ వాయిస్తారు, ఆ ఫ్లూట్ సౌండ్ మీరు విన్నారంటే మీ జీవితంలో అన్ని భౌతిక కోరికలు నాశనం అయిపోతాయి. కాబట్టి దయచేసి మీరు అంటే దోజ్ యూ వాంట్ ఎంజాయ్ ఈ లోకాల్లో అంటే ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి కేశీ గారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తారు అనమాట. అంటే ఇక్కడ కృష్ణుడిని తిడుతున్నామా పొగుడుతున్నామా, బయటికి తిడుతున్నట్టుగా ఉంటది, ఇక్కడికి వెళ్తే ఆయన దొంగతనం చేసేస్తాడు వెళ్ళొద్దు అని చెప్పి బయటికి తిడుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ గా కృష్ణుని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నారు అనమాట. అంటే ఎంత భౌతికవాది అయినా సరే భగవంతుని దగ్గరికి వెళ్తే భగవంతుడు అతని యొక్క భౌతిక కోరికల్ని లాగేసుకుంటారు అని చెప్పి. సో ఈ విధంగా ప్రహ్లాదుడి గురించి ఏం చెప్పబడింది, అతడి యొక్క చేతన బ్యూటిఫుల్, ఎప్పుడు కృష్ణ స్మరణలో ఉంటారు, ప్లస్ అతడు ఈ లోకంలో ఉన్నా సరే ఈ చుట్టుపక్కల ఏమవుతున్నాయో కూడా అతనికి అర్థం కాదు.